ప్రాచీన భారతదేశంలో రెండు విశ్వవిద్యాలయాలు ప్రపంచ ప్రఖ్యాతి నందే. ఆ ప్రాచీన కాలంలో ఈనాడు ఉన్నటువంటి ఓడలు లేవు, విమానాలు లేవు, బస్సులు లేవు, రోడ్లు లేవు సమానంగా. అయినప్పటికీ కూడా విదేశాల నుంచి హిమాలయాలు అతి కష్టం మీద దాటి కూడా ఆ విశ్వవిద్యాలయాలలో చదువుకోవటానికి వస్తూ ఉండేవారు మనుషులు. ఈనాడు ఉన్న ప్రచార సాధనాలు లేనప్పటికీ కూడా భారతదేశము చాలా గొప్ప దేశము. అక్కడ మనుష్యులను దేవతలుగా మార్చివేసేటటువంటి విద్య ఉన్నది అని ఆ నోట ఈ నోట అలా పాతిపోయిన విషయం అంతా కూడా ఈనాడు టీవీలు అవి లేనప్పటికీ కూడా ఈనాడు కమ్యూనికేషన్స్ చాలా ఈజీ. కానీ అప్పుడు కమ్యూనికేషన్స్ విధానం ఏం లేదు, మాట ద్వారా, నోటి మాట ద్వారా అందుకోవాలి. అయినా ప్రపంచం అంతటా వెళ్ళి అసలు భారతదేశం ఎక్కడుందో కూడా తెలియకుండా భారతదేశానికి వెళ్ళాలి అనేటటువంటి ఆకాంక్షతో చాలామంది కొత్త కొత్త దేశాలను కనిపెట్టారు. కొలంబస్ రాదలుచుకున్నది ఇండియాకి, ప్రయత్నించింది ఇండియాకి రావాలని. ఎక్కడో స్పెయిన్ నుంచి బయలుదేరి ఓ భూభాగానికి వచ్చాడు. ఇదివరకు వాళ్ళకి తెలియనటువంటి భూభాగానికి సముద్ర మార్గంలో, అదే ఇండియా అనుకున్నాడు. అమెరికాగా మారింది. ఇండియా అనుకుని ఇండియా కాని ప్రదేశానికే ఎంత వ్యాధి ఉందో ఇప్పుడు చూస్తున్నారు కదా అమెరికాకి. అందరూ అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఇంచేత అది ఇండియా కాకపోయినా మొట్టమొదటి ఇండియా అనుకుని దిగారు కనుక. అంటే నిజమైన ఇండియా ఎంత గొప్పదో ఊహించుకోండి మీరు. ఇది మీరు అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. ఇది అర్థం చేసుకుంటేనే సకల సమర్థ సద్గురువాణి విశ్వవిద్యాలయము ఉద్దేశాలు మీకు అర్థమవుతాయి. మళ్ళీ విదేశాలలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రాణాలైనా ఇచ్చేయటానికి రెడీ అయిపోయి అతి క్లిష్టమైనటువంటి సముద్ర మార్గము, హిమాలయ మార్గము, వీటన్నిటినీ దాటుకుని ఇక్కడికి రావాలని ప్రయత్నించారు వాళ్ళు. ఎందుకు? ఏమిటి ఆ విద్యలో ఉన్నటువంటి గొప్పతనం? అది ఇక్కడ నేర్చుకోవడానికి మనం వచ్చాం. అది కనుక మీరు మర్చిపోతే మిగతా ఇతర ఆధ్యాత్మిక సంస్థల ద్వారానే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి, రెండు భజనలు చేసుకుంటాం, మా కోరికలు మేము తీర్చేసుకుంటాం అంటే దయచేసి ఇప్పుడే మీరు అర్థం చేసుకోండి అవి జరగవు. ఇక్కడ ఏం జరుగుతాయి ఇక్కడ అంటే మీలో కూడా దేవత్వం వచ్చి ఆ దేవత్వ స్థితి వల్ల పరిస్థితులు మారుతాయి. ఇంచేత దేవతలు ఎక్కడ ఉంటారో అదే స్వర్గము. స్వర్గంలో దేవతలు ఉండరు, దేవతలు ఎక్కడ ఉంటారో అక్కడ స్వర్గం అవుతుంది అది. అంచేత మన భారతదేశము కూడా స్వర్గతుల్యముగా ఎందుకైంది అంటే ఈ స్థాయి వ్యక్తులు జీవించేవారు కనుక, దేవతా స్థాయి వ్యక్తులు జీవించేవారు కనుక. అది మన ఉద్దేశం ఇక్కడ ఏకత్రితం అవటంలో. ఒక సంవత్సర కాలంలో అసలు అటువంటి స్థితి పొందవచ్చును, పొందుతారు అని నేను చెప్పటం లేని మీకు పొందవచ్చును అనేటటువంటి నమ్మకం మీకు కలుగుతుంది. ఋషులు చెప్పినటువంటి మాటలు వృధా వాక్కులు కావు. ఆ స్థితిని మనం కూడా పొందవచ్చు. ఆ దేవత్వము గురించి దేని గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ దేవత్వము ఒక భ్రమ కాదు అనేది మీకు ఈ నెల రోజుల కార్యక్రమంలో అర్థమవుతుంది. ఈ మూడు రోజులలో మిగతా చోట్ల చెప్పబడినటువంటి మూడు నెలల కార్యక్రమాలు మీకు వివరిస్తాను. నేను వివరించటమే కాకుండా మీ చేత చేయిస్తాను. ఆ చేసేటప్పుడు మీరు ఎంత ఏకాగ్రతతో, ఎంత అభిరుచితో, ఎంత ఇష్టంగా ఆ సాధనను చేస్తారో అంత సత్ఫలితాలను మనం పొందుతాం. ప్రతి చోటు లాగానే ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఒక కండిషన్ ఉంది. మీ ప్రయత్నం ఎంత ఉంది అన్నది ఇంపార్టెంట్, గురువు ప్రయత్నం ఎంత అన్నది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అక్కడ ఏకలవ్యుడు నేను కూడా నేర్చుకుంటాను ద్రోణాచార్యుల దగ్గర విద్యను అని వెళ్ళాడు. ద్రోణాచార్యుడి దగ్గరికి చెప్పలేను నేను మీకు, రాజకుమారులకి మాత్రమే నేను ఈ విద్యను చెప్పే పరిస్థితి నాది, నీకు నేను చెప్పలేను అన్నాడు. సరే పోనీ మీకు వీలవుతే చెప్పడానికి ఒప్పుకుంటారా అని తప్పనిసరిగా చెప్తాను, దానికి ఏముంది, కానీ ప్రస్తుతానికి వీలు పడదు అన్నాడు. వెళ్ళిపోయాడు అడవిలోకి అకలవీడు. వెళ్ళిపోయి ద్రోణాచార్యులు వారి యొక్క ఒక మూర్తిని తయారు చేసుకున్నాడు. తయారు చేసుకుని తన సాధన తను మొదలెట్టాడంటే తనకి మంత్రాలు తెలియవు, విధానాలు తెలియవు, ఏమీ తెలియవు, ఏకలవీడికి ఎవరిస్తారు అక్కడ. కానీ ఇక్కడ ద్రోణాచార్యుడు స్వయంగా ఉండి అర్జునుడికి వాగ్దానం చేస్తాడు, నిన్ను నా అంతవాణ్ణి చేస్తాను విలు విద్యలో మొదలైంది. 10-15 సంవత్సరాలు గడిచాయి. వేటకి వెళ్ళారు పాండవులు వాళ్ళు. ఈ 10-15 సంవత్సరాలలో అటు ఏకలవ్యుడి సాధన కూడా నిరంతరము అడవిలో జరుగుతూనే ఉంది. ఒంటరిగా మట్టితో చేసినటువంటి ద్రోణాచార్య విగ్రహం ఉంది. అది ద్రోణాచార్య విగ్రహం అని పేరే కానీ ఏకలవ్యుడు శిల్పి కాదు కదా. ఎగ్జాక్ట్గా ద్రోణాచార్యులా తయారు చేయడానికి ఓ ముద్ద అక్కడ పెట్టాడు అక్కడ. అది దానికి ఒక తలకాయలాగా మార్చాడు, ఓ రెండు ముక్కులో ఒక కన్నులు రెండు చెవులు అని పెట్టి ఉంటాడు. అదే ద్రోణాచార్యుడు అనుకున్నాడు. పాండవులు కౌరవులు ఇంకా విలువిద్య పరిసమాప్తి అయ్యే టైం వచ్చింది, వేటకి వెళ్దాం పదండి అన్నాడు ద్రోణాచార్యుడు. వెళ్ళారు వేటకి, గుడారాలు వేసుకున్నారు, వేట కుక్కల్ని వదిలేరు. ఈ వేట కుక్కలు ఆర్చుకుంటూ అడవంతా తిరిగి ఒక చోటకు వచ్చేసరికి అక్కడ ఏకలవ్యుడు సాధన చేస్తున్నటువంటి ఆశ్రమం అనుకున్నాం, లేకపోతే సాధనాస్థలి అనుకున్నాం. వచ్చారు అక్కడికి వేట కుక్కలు. డిస్టర్బ్ అవుతోంది ఏకలవ్యుడి యొక్క కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. ఏం చేశాడు అప్పుడు? వేట కుక్కలు నోట్లో బాణాలు విసిరాడు, బాణాలు వేశాడు. ఎలా వేశాడట బాణాలు అంటే, వేట కుక్కల నోటిలోకి బాణాలు వెళ్ళాయి కానీ ఒక చుక్క నెత్తురు కింద పడలేదు, గుచ్చుకోలేదు వాటికి. నోటికి అడ్డుపుల్లలాగా ఒక వైర్ గాజులాగా పడ్డాయి కానీ అవి ఆ బాణాలు ఒక నెత్తురు చుక్క కింద పడలేదు. వెళ్ళాయి వేట కుక్కలు, నోరు సీల్ అయిపోయింది వాటిని. ఈ పాండవులు కౌరవులు యొక్క గుడారాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి చూస్తే అర్జునుడికి ఆశ్చర్యం వేసింది. ఏమిటిది, బాణం వేయటం అయితే నేను నేర్చుకున్నాను, చాలా ఎక్స్పర్ట్ని కూడా అయ్యాను, కానీ కరెక్ట్గా గురి చూసి నోటి వరకు వెళ్ళి నోటిలోకి కూడా ప్రవేశించి ఒక చుక్క నెత్తురు రాలకుండా బాణం వేసేటువంటి స్పీడ్ కంట్రోల్ నాకు రాదు కదా, ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది అని బయలుదేరి చూసి. సరే, తర్వాత కదంతా మీకు తెలిసినదే, కానీ అక్కడ ఉన్నటువంటి అంతరార్థం ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఆ అంతరార్థం కోసం ఇది నేను చెప్పాను. నేను ఎందుకు ఇది చెప్పుకొస్తున్నాను అంటే, భారతదేశంలో దేవత్వాన్ని అనుగ్రహించేటటువంటి మార్గము ఉన్నది, ఒప్పుకున్నాం. మరి మార్గము ఉన్నది అంటే ఏం కావాలి? ఆ మార్గానికి చెప్పే గురువులు కావాలి. గురువులు ఉంటేనే కదా మనం ఆ స్థితికి వెళ్తాం. మరి ఆ గురువులు ఎక్కడున్నారు ఇప్పుడు? ముందు అది మీరు చెప్తే మాకు మిగతా సాధనలు ఎంత కష్టంగా ఉన్నా మేము చేస్తాము. ఖచ్చితంగా దేవత్వాన్ని పొందాలి అంటే సాధనలు కఠోరంగానే ఉంటాయి, ఒప్పుకుంటాం మేము. కానీ మీరు చెప్తున్నారే గురువులు కావాలని, మరి ఆ గురువులు ఎక్కడ దొరుకుతారు? దానికి ఈ కథ చెప్పాను నేను మీకు. ఏంటి కథలో ఉన్నటువంటి అంతరార్థం? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకాన్ని అయితే మనం చదువుతున్నాం తప్ప ఆ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం మనకి బోధపడలేదు. భారతీయ సంస్కృతిలో ఎప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను, నేను రెండు పదాలు చాలా గొప్పవని. ఒకటి గురువు అనేటటువంటి పదము, రెండు అవతారము అనేటటువంటి పదము. ఈ రెండు పదాలు ఇంకెక్కడా లేవు ప్రపంచంలో. ఈ పదాల యొక్క అతి లోతైనటువంటి గహనమైనటువంటి భావము ఇంకా మనకి ప్రపంచంలో ఎక్కడా దొరకదు. గురువు అనే పదానికి అర్థం ఏంటి అంటే, మూడు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణువు గురుర్ దేవో మహేశ్వర. మనకి బ్రహ్మ అనేసరికల్లా ఏం గుర్తొస్తుంది? సినిమాల్లో చూస్తున్నటువంటి ఒక తెల్లటి గడ్డము, ఓ మూడు ప్లాస్టిక్ తలకాయలు, ఇది బ్రహ్మ యొక్క స్వరూపం మనకి. విష్ణువు అంటే రెండు ప్లాస్టిక్ చేతులు. శివుడు అంటే ప్లాస్టిక్ పాములు మెడలో, అంతే కదా. ఇక్కడ మన భావాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే, గురుర్ బ్రహ్మ, బ్రహ్మ అవడు ఈ సృష్టికి కారకుడు, సర్వజ్ఞుడు. ప్రతి అణువు నుంచి ఈ సృష్టిలో ఏర్పడేటటువంటి అతి గొప్ప వస్తువు వరకు భూత భవిష్య వర్తమానాలు తెలుసున్నటువంటి వ్యక్తి. అంటే బ్రహ్మత్వము అంటే అర్థం ఏంటి? సర్వజ్ఞత్వము. అంటే గురు బ్రహ్మ అంటే గురువు ఎలాంటి వాడై ఉండాలి? బ్రహ్మలాగా సర్వజ్ఞుడై ఉండాలి. సరిపోదు సర్వజ్ఞుడై ఉంటే. గురు విష్ణు సర్వవ్యాపకుడై ఉండాలి. సర్వవ్యాపకుడై అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ వలె సర్వవ్యాపకుడై ఉండాలి. గవర్నమెంట్ ఏ విధంగా అవుతే? గవర్నమెంట్ అంటే పాలనా శక్తి, పరిపాలనా శక్తి. ప్రతి చోట వ్యాపించి ఉంటుంది అది సూక్ష్మ రూపంలో. ఫలానా గవర్నమెంట్ పనిచేస్తుంది అని చెప్తాం కదా దేశంలో, అంటే ఆ దేశం అంతా ఏమున్నట్టు, ఆ సర్వవ్యాపక పరిపాలనా శక్తి ఉన్నట్టు. అంచేత ఆ గురువు ఎలాంటి వాడై ఉండాలి, సర్వవ్యాపకుడై ఉండాలి, విష్ణువు అయి ఉండాలి. రెండు గుణాలు, సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు, దాంతో సరిపోదు. ఇంకో శక్తి కూడా గురువుకు ఉండాలి, గురుదేవో మహేశ్వర. గురువు సర్వసమర్థుడై ఉండాలి. ఏ ఘటన సమర్థుడు అంటామే, ఇది చేయగలగాలి అది చేయలేదు, ఎలాంటి పరిస్థితులు మారిస్తే శిష్యుడికి వీలుగా ఉంటుందో అలాంటి పరిస్థితులు సంకల్ప మాత్రంతో చేయగలిగేటటువంటి శక్తి ఉండాలి. అటువంటి గురువుకి నేను నమస్కారం చేస్తున్నాను అని అర్థం. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అర్జునుడికి భౌతికంగానే ఉన్నాడు ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడికి భౌతికంగా లేకపోయినా సర్వవ్యాపి అయినటువంటి గురువుని పట్టుకోగలిగాడు, సర్వజ్ఞుడైనటువంటి గురువుని పట్టుకోగలిగాడు, సర్వసమర్థుడైనటువంటి గురువును పట్టుకోగలిగాడు. ఎక్కడ? తను ఏర్పరచుకున్నటువంటి మూర్తిలోనే. తను ఎక్కడుంటే అక్కడే ఉంటాడు ఆ గురువు. అది భారతదేశ సాంప్రదాయంలో గురు సత్తా, గురు తత్వం యొక్క గొప్పతనం. మీరు గురువు కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. భారతీయ సాంప్రదాయంలో గురువుని వెతుక్కోవద్దు అని స్పష్టంగా చెప్తుంది శిష్యులకు. మీరే గురువుని వెతుక్కోగలిగితే మీరు గురువుకి గురువు అయినట్టే. అంటే మీరు గురువుకి పరీక్ష పెట్టి, ఈ గురువు నాకు తగిన గురువు అని ఎంచుకోగలిగితే ఇంకా మీ గురువు ఎందుకు? ఆ భావన జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అక్కడ దెబ్బతిన్నా మనం, భారతీయ సాంప్రదాయం మొత్తం ఎక్కడ దెబ్బతింది అంటే మనము గురువుని వెతుక్కోవటం మొదలెట్టాం. గురువుని వెతుక్కుంటే మీకు లభించడు. సర్వవ్యాపకుడు ఎక్కడున్నాడు అని హిరణ్యకశిపుడు ప్రశ్న. ఎక్కడుంటాడు సర్వవ్యాపకుడు అసలు, అది ప్రశ్నకు అర్థం ఉందా ఏదైనా? కానీ ఆ ప్రశ్న వేస్తాం మనం, చాలా సీరియస్గా జరుగుతాం మనం. సర్వవ్యాపకుడు అని మీరు ఒప్పుకుంటే ఇంకా ప్రశ్న ఎందుకు? సర్వవ్యాపకుడు ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఇందుగలడు అందులేడు, సందేహం ఎందుకు? అక్కడ ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అది గురువు యొక్క వన్ థర్డే, అది విశ్వస్వరూపం, అది సర్వవ్యాపకత్వం. మరి అది గురువు కోసం మీరు షిరిడి వెళ్ళాలా, పుట్టపర్తి వెళ్ళాలా, హరిద్వార్ వెళ్ళాలా, హిమాలయాలకు వెళ్ళాలా అనే ప్రశ్న వచ్చిందనుకోండి, మీకు మీకు అర్థం కాలే అసలు. ఆ స్తోత్రం చదవటం అనవసరం, ఆ శ్లోకం చదవటం అనవసరం. మీరు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, ఆ భావన తెచ్చుకోవాలి ముందు మనం. ఆ భావన అంటూ వచ్చేస్తే, గురువు అంటూ వచ్చేస్తే ఇంకా మనం చేసేది ఏముంది, గురువే తీసుకెళ్తాడు మిమ్మల్ని. కానీ ఈ భావన లేదు, ఈ వాక్ మాత్రమే ఉంది మీకు. ఇచ్చేత జాగ్రత్తగా మనం ఎప్పుడైనా గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, సర్వజ్ఞుడైనటువంటి గురువు, సర్వవ్యాపకుడైనటువంటి గురువు, సర్వసమర్థుడైనటువంటి గురువు, మరి ఈ మూడు ఎక్కడుంటాయి? ఒక వ్యక్తిలో ఉండవు, అసంభవం. అది సర్వవ్యాపకత్వం అనేది ఒక శరీరానికి మనం ఆపాదించలేము. శరీరం ఎంత విశాలమైనటువంటి శరీరం ఉన్నా ఆఖరికి హిమాలయాలంత విశాలమైనటువంటి కొండల్ని కూడా ఒక శరీరంగా భావించుకున్నా ఎక్కడుంటాయని, అదిగో ఉత్తర దిశలో ఇంతవరకు ఉన్నాయని చెప్తాం, లిమిటేషన్ వచ్చేస్తుంది. అంచేత గురువు శరీరధారి కాదు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది హిరణ్యకశిపుడు చేసినటువంటి తప్పు. మూడు లోకాలు నేను వెతికేశాను, నేను నా గురువు కనిపించలేదు అంటాడు. కనిపించకపోవటం ఏంటి నాన్న? నాకు కనిపిస్తున్నాడు అంటాడు ప్రహ్లాదుడు. ఏడి అంటాడు, ఏడి ఆ చూసే విధానం మీరు అలవాటు చేసుకోండి. ఆ చూసే విధానం అలవాటు చేసుకుంటే గురువు యొక్క ఆ సర్వవ్యాపకత్వాన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే మొదటి స్టెప్ వేసినట్టు మనం సాధనలో. ఏమంటాడు ప్రహ్లాదుడు ఈ స్తంభంలో ఉన్నాడా, అన్నాడు అంటాడు. ఆయన స్తంభాన్ని చూపించాడు కనుక స్తంభంలో ఉన్నాడు అన్నాడు. ఆయన ఇంకోటి ఏదో చూపించి ఎక్కడో బుద్ధింకి వెళ్తుంది అనుకోండి, ఆ బుద్ధింకిని చూపించి హిరణ్యకశిపుడి బుద్ధింకలో ఉన్నాడా గురువు అంటే ఉండే ఉంటాడు అక్కడ కూడా. లేకపోతే సర్వవ్యాపులు కానీ పదానికి అర్థం లేదు. మీరు మీ ఆలోచనలు కొంచెం సాగదీసుకోండి. మీరు అది సాగదీసుకుని ఈ విశాలత్వాన్ని, ఏంటి విశాలత్వం ఇక్కడ తమాషా, అప్పుడు మీరు కూడా గురువులో ఉన్నట్టే లెక్క. అది మళ్ళా మీరు గురువుకి వేరు చేసేసుకోకండి. గురువులో ఉంటూ గురువు మీదే జీవిస్తూ గురువు అనుగ్రహాన్ని పొందేటటువంటి విచిత్రమైనటువంటి పారడాక్స్ సాధనా విధానంలో. దీన్ని అర్థం చేసుకోవటానికి దత్తాత్రేయ స్వరూపాన్ని మన ఋషులు ఏర్పాటు చేశారు. కానీ మనం చేసే తప్పు మళ్ళా ఏంటి అంటే దత్తాత్రేయుడు అంటే ఎవరంటాం, అత్రి అనేటటువంటి ఒక మహర్షి ఉన్నట్ట, అనసూయ అనేటటువంటి భార్య ఉంది ఆయనకి, వాళ్ళకి పుట్టాడు, పుట్టిండొచ్చు, దానికే ఉంది, ఆశ్చర్యం లేదు. కానీ అక్కడ సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు అయినటువంటి గురువు ఒకచోట పుట్టడం ఒకచోట పుట్టకపోవటం అంటూ ఉండదు. ఏంటక్కడ మనకి నేర్పబడుతున్నది, ఆ త్రీ, ఈ త్రిగుణాత్మకమైనటువంటి త్రీ డైమెన్షనల్ ప్రపంచాన్ని మీరు దాటగలగాలి. ఈ లోకంలో వెతుక్కోకండి. మీరు అమెరికాలో ఉంటాడా, ఇంగ్లాండ్లో ఉంటాడా, భీమవరంలో ఉంటాడా, అత్రి ఇక్కడ ఎక్కడ ఉండడు వాడు. అందుకే ముల్లోకాలంలోనూ హిరణ్యకశిపుడికి కూడా కనిపించలేదు ఆ విష్ణువు సర్వవ్యాపి. మరి ఎవడికి కనిపిస్తాడు, అనసూయవే. రాజవిద్యారాజుడు ఎన్నో కూడా చెప్తాడు, అసూయ మీకు ఉండకూడదు. మన కోరికల్ని కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మన కోరికలలో 99.9 కోరికలు పక్కవాడికి ఉన్నాయి కనుక నాకు కూడా కావాలి. పక్కవాడికి లేకపోతే మనకు కాదు సార్. టీవీ ఇప్పుడు అందరికీ ఎందుకు కావాల్సి వస్తుంది అంటే పక్కింట్లో ఉంది కనుక. 84 వరకు ఎవడు టీవీలు కొనాలనుకోలేదు, టీవీల గురించి యావ లేదు, ఈ గందరగోళం లేదు, ఇంచేత పక్కింట్లోలేదు. అనసూయవే, అసూయారహితమైనటువంటి స్థితి కనుక మీరు తెచ్చుకుంటే అప్పుడు ఆ గురుతత్వం మీరు ప్రవేశిస్తుంది. ఆ గురుమూర్తి ఎలా వస్తాడు, తనని తాను మీకు దత్తత చేసుకుంటాడు, తన జ్ఞానాన్ని మీకు ఇస్తాడు కనుక దత్తావతారం అన్నాం తప్ప దత్తుడు అనేటువంటి పేరు కాదు. అది తన నాలెడ్జ్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు, దత్తత చేస్తాడు కనుక దత్తుడు అన్నాం. ప్రతి గురువు చేసేది అదే. కెమిస్ట్రీ లెక్చరర్ ఉంటే కెమిస్ట్రీని దత్తత చేస్తాడు, ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ ఉంటే ఇంజనీరింగ్ విద్యను దత్తత చేస్తాడు, మీకు ఇస్తాడు. ఈ దత్తత చేసేటటువంటి గుణము ఏ గుణాన్ని మీకు ఇవ్వాలి గురువు? కెమిస్ట్రీ లెక్చరర్ దగ్గరికి వెళ్ళి ఎకనామిక్స్ అడగమ్మా, ఎకనామిక్స్ లెక్చరర్ దగ్గరికి వెళ్ళి పాలిటిక్స్ అడగమ్మా. అంచేతే ఈ గురువు దగ్గరికి వెళ్ళి మనం ఏమడగాలి? ఆ శ్లోకంలోనే చెప్పుకున్నాం మనం, గురువు బ్రహ్మ, గురువు బ్రహ్మ కనుక మనము కూడా సర్వజ్ఞం అవ్వాలి. గురువు విష్ణువు, గురువు సర్వవ్యాపకుడు కనుక మనము కూడా సర్వవ్యాపకత్వం పొందాలి. గురుర్దేవో మహేశ్వర, గురువు శివుడు కనుక సర్వసమర్థుడు కనుక మనము కూడా సర్వసమర్థుడు పొందాలి. ఇది మన లక్ష్యం. అది మర్చిపోయాము, గురువు దగ్గరికి అడుక్కోవడానికి వెళ్తున్నాం తప్ప ఫలానా కోరికలు తీర్చండి, ఫలానా ఇవి తీర్చండి అని అడుగుతున్నాం తప్ప. మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళవచ్చు, మీరు కూడా సర్వజ్ఞులు అవ్వచ్చు, మీరు కూడా సర్వవ్యాపకులు అవ్వచ్చు, మీరు కూడా సర్వసమర్థులు అవ్వచ్చు. మీరు కూడా అనే మాటలో ప్రతి మానవుడు అని అర్థం. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ జాతి, కుల, మత, లింగ, వయోభేదాలు లేకుండా 6 నెలల పిల్లవాడి దగ్గర నుంచి 600 ఏళ్ళ కలిగినటువంటి వ్యక్తి వరకు కూడా ఎలాంటి ఆరోగ్య స్థితిలో ఉన్నా కూడా ఈ స్థితికి చేరుకోవచ్చు మీరు. అది ఆ శ్లోకం యొక్క అర్థం. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే. ఈ గురుతత్వాన్ని అర్థం చేసుకోవటానికి మన సాధనలో రెండు మంత్రాలను ఉపయోగిస్తాము. ఈ రెండు మంత్రాలు కూడా మంత్ర విజ్ఞానంలో పరాకాష్ఠ చెందినటువంటి మంత్రాలు. ఒకదాన్ని గాయత్రి మంత్రం అంటాం, ఇంకో దాన్ని సూక్ష్మ గాయత్రి అని పేరుతో పిలుస్తూ ఉంటాం. షోడశీ విద్య అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు దాన్ని. ఈ రెండు మంత్రాలని మనం ఉపయోగించుకుంటాం. ఈ రెండు మంత్రాలని ఉపయోగించుకునే ముందు ఇంకొక మాట మన మనస్సులో చాలా స్పష్టంగా ఉండాలి. యోగము అంటే ఏమిటి అనేది, యోగ విద్య అంటే ఏమిటో అనేది. గురువు అంటే ఇప్పుడు మీకు స్పష్టంగా ఉంది కదా, గురువు గురించి మీరు వెతుక్కోవద్దు. ఏకలవ్యుడు ఏం చేశాడు, ద్రోణాచార్యుడు మట్టి ముద్దను ఒకటి పెట్టాడు, ఆ మట్టి ముద్ద ద్రోణాచార్యుడు అనుకున్నాడు, దాంతో అన్ని నేర్చుకున్నాడు. అలాగే మీరు మీకు కావలసిన మట్టి ముద్దని గురువు అనుకోండి, అభ్యంతరాయం లేదు, శిల్పీ సాయి గురువు అనుకోండి, శ్రీరామ శర్మ ఆచార్య అని గురువు అనుకోండి, గణపద సత్యనారాయణ స్వామిని గురువు అనుకోండి, ఎవరినైనా మీరు గురువు అనుకోండి, ఏమీ అభ్యంతరం లేదు. ఇచ్చేదంటే మీలోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, ఈ మైక్లోనూ ఉన్నాడు, ఈ టేప్ రికార్డులోనూ ఉన్నాడు, ఇటుకలోనూ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నటువంటి గురువు ఫలానా వ్యక్తిలోని ఉన్నాడు అనేటటువంటి ఆగ్రహము అనుగ్రహము గొడవలే. మీరు హాయిగా నిశ్చింతగా అనుకోండి, ఏమి అభ్యంతరం లేదు. కానీ అభ్యంతరం ఎక్కడ వస్తుంది అంటే, నేను నమ్మినటువంటి భౌతిక స్వరూపంలోనే గురువు ఉన్నాడు అని మీరు ఏ క్షణంలో అయితే అనుకున్నారు, ఆ క్షణంలో గురుద్రోహం చేసిన వాళ్ళే మీరు. ఇంచేత గురుద్రోహం చేసిన వాళ్ళే. ఒక పక్క మీరు గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవ మహేశ్వర అంటూ ఆ గురువు ఈ స్వరూపంలోనే ఉన్నాడు అనేటటువంటి భ్రాంతి ఉంటే ఇంకా గురువు దగ్గర నుంచి మీరేం నేర్చుకోగలరు? అసలు కాన్సెప్టే తప్పైపోయినప్పుడు, మీ అవగాహనే తక్కువైపోయినప్పుడు మీరేమీ నేర్చుకోలేరు. కనుక దయచేసి రిపీటెడ్గా నేను చెప్పినటువంటి ఈ పదాన్ని, ఈ భావనని మీరు మనసులో ఉంచుకోండి. గురువు బ్రహ్మ, గురువు సర్వజ్ఞుడు, గురువు విష్ణు, గురువు సర్వవ్యాపి, గురువు దేవో మహేశ్వర, గురువు సర్వసమర్థుడు. ఈ సర్వసమర్థత్వం చాలా ముఖ్యం మనకి. ఇందుకు సర్వసమర్థత్వం మనకి చాలా ముఖ్యం అంటే, మన భారతీయ సాంప్రదాయంలో కర్మ సిద్ధాంతం అని ఒక సిద్ధాంతం ఉంది. ఈనాడు మనం పడుతున్నటువంటి కష్టాలు, మనం ఉన్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి అవరోధాలు, మనకు ఉన్నటువంటి గుణగణాలు, ఇవన్నీ కూడా ఎందువల్ల ఉన్నాయి? సంస్కారాల వల్ల, ఇదివరకు చేసినటువంటి కర్మల వల్ల. ఇదివరకు చేసినటువంటి కర్మల వల్ల మాత్రమే మీ భవిష్యత్తు నిర్ధారింపబడితే ఇంకా మీకు స్వాతంత్రం ఏం లేదు. ఇంకా భవిష్యత్తు మనమే మార్చుకుంటాం, అది కానీ మార్చవచ్చు. భవిష్యత్తుని మీరు మార్చుకోలేరు, గురువు మార్చగలడు. సర్వసమర్థుడు అంటే అర్థం అది. మనం మార్చుకోగలిగితే మనం గురువులమే. ఆ స్థితికి ఎదగాలని కోరుకుంటుంది మనం. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. ఎంత సంభవమో ఇది, ఎప్పుడో ఏ కాలంలో జరిగినటువంటి ఉదాహరణలు మనకు అక్కర్లేదు. 1870, 1850 ఆ ప్రాంతాలలో నర్మదా నది ఒడ్డున ధూనివాలా బాబా అని ఒక వ్యక్తి ఉండేవాడు. కూచిగుడ్డ మాత్రమే పెట్టుకుని ఉంటూ ఉండేవాడు. ధూనివాలా బాబా అని ఆయనకు పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆయన అసలు పేరు ఎవరికి తెలియదు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఒక నగడు అంటే అర్థమైన కాస్త ఒక చితుకులు రాజేసి మండిస్తూ ఉండేవాడు ఎప్పుడూ కూడా నిరంతరం. హిందీ భాషలో ఆ విధంగా 4-5 ముక్కలను, చెక్క ముక్కలను పెట్టి మంటలాగా రాజేసే దాన్ని ధూని అని పిలుస్తూ ఉంటాం. అంతే ఆ ధూని ఉన్నటువంటి బాబా ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికే, ఎవరికి ఏం తెలియదు. కానీ ఆయన విచిత్రమైనటువంటి వ్యక్తి. ఆయన ఏం చేసేవాట, ఆయన ఉదాహరణ నేను ఎందుకు తీసుకున్నాను అంటే, ఎంపీలో కలెక్టర్గా ఉన్నట్టు ఒక ఫారినర్ తన గెజెట్లో ఇది రికార్డు చేశాడు. ఫారినర్ చెప్తే కానీ ఇండియన్స్ గొప్పతనం ఇండియన్స్కి అర్థం కాదు అది పరిస్థితి, అందుకని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇసుక తీసేవాడు, బాబా మా కూతురికి పెళ్లి చేయాలి, బంగారు కడికలు రాలేదు, పెళ్ళి అయిపోయింది. అంత మాత్రమేనా, ఆయనకు విచిత్రమైన అలవాటు ఉంటుంది. మనకి మూడు వస్తే ఎలా నిద్రపోతామో ఆయనకు మూడు వస్తే శరీరం వదిలేసేవాడు. చచ్చిపోయేవాడు అంటే బాగుండదు అలాంటి వాళ్ళని కనుక. యాక్చువల్గా చచ్చిపోయేవాడు అని మూడు వచ్చేది చచ్చిపోయేవాడు. చాలా ఖరీదైనటువంటి బంగారపు తీగలు వాటితో కుట్టినటువంటి ఒక అందమైనటువంటి స్టాల్ తీసుకొచ్చి ఆయన ప్రజెంట్ చేశాడు. ఏ మూట్లో ఉన్నాడో ఏమో నిప్పుల పడేశాడు. కాలిపోయింది దాసుకి చాలా బాధ వేసింది. ఆ బాధ ఏమి చూడలేకపోయాడు. నిప్పులు చేపెట్టాడు. ఆ చిన్న బూడిదైపోయినటువంటి స్టాల్ నుంచి మళ్ళీ స్టాల్ తీసి ఆ జమీందారికి ఇచ్చేసాడు. సో అన్నాడు, ఇవంతా ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. గురువు యొక్క సర్వ సమర్థత మీద అంచనా వేయలేడు. ఏదైనా చేయగలడు. అఘటనా ఘటన సమర్థుడు అనేది అందుకు ఈ కాలంలోనే, ఈ మధ్య కాలంలోనే జరిగిన సంఘటన ఇదంతా కూడా. ఇంకొకసారి నర్మదా నది ఒడ్డునే ఆయనకి మూడు వచ్చి అక్కడ కూడా ఒక సమాధి కట్టి చేసుకున్నాడు. మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు ఇంకో చోట నర్మదా నది ఒడ్డున. అక్కడ నర్మదా నది ఒడ్డున ఒక ఆశ్రమం ఉండేది. ఇలాగే శివరాత్రి నాడు ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఆశ్రమంలోకి అనుకోకుండా 5-6 బస్సులు ప్రజలు దిగారు అర్ధరాత్రి. భోజనం పెట్టాలి వాళ్ళకి ఆశ్రమంలో. సుమారు 715 మంది ఎంతమంది వచ్చారట. ఎక్కడ భోజనం పెడతాం రాత్రికి రాత్రి? అప్పుడు ఆశ్రమంలో ఉన్నటువంటి ఛాతి పీఠాధిపతి తన శిష్యుని ఒకళ్ళు లేపి, బాబా ఎక్కడ ఉన్నాడో అతనికి రా అన్నాడు. వెళ్ళాడు వీడు బాబా దగ్గరికి వెతుక్కుంటూ. ఆయన ఒక కాలు నర్మదా నదిలో ఒడ్డున, ఒక కాలు నర్మదా నదిలో ఉందిట, ఒక కాలు బయట ఇసుక దగ్గర ఉందిట పడుకునున్నాడు హాయిగా. బాబా ఇది పరిస్థితి అన్నాడు. తన కాలు ఇసుక ఒడ్డున్నటువంటి కాలు కాస్త పక్కన తీసి తవ్వుకో అన్నాడు. తవ్వుకుని అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ అక్కడ చేరవేశాడు. ఈ వచ్చిన 715 మందికి భోజనం అయిపోయిన తర్వాత కానీ ఆ గుంట ఖాళీ అవ్వలేదు. అందరికీ భోజనం పెట్టాడు. కానీ ఈయన పట్టించుకోలే, ఈయన అడిగిన వాళ్ళకి ఇచ్చాడు. కానీ ఒక దుని వాళ్ళ బాబాకే మాత్రమే ఆ శక్తి ఉందా? అక్కలకోటి మహారాజు ఉన్నాడు, సిద్ధి సాయి ఉన్నారు, అందరు గురువులు, ఈకే గారు ఉన్నారు, శ్రీరామ శర్మ ఆచార్య ఉన్నారు, అందరి గురువుల్లోనూ ఈ సర్వ సమర్థత కనిపిస్తుంది. ఇంచేదంటే మనకున్నటువంటి సంస్కారాల ద్వారా ఆ అత్యున్నటువంటి స్థితికి వెళ్ళాలంటే వెళ్ళలేము మనం. మన కర్మే మనకు అడ్డు తగులుతుంది. కానీ గురువు ఏం చేయగలడు? మీకు కనుక నిజమైనటువంటి ఆ ఆవేదన ఉంటే ఆ సర్వ సమర్థత ద్వారా మీకు సాధనకి అనుకూలమైనటువంటి వాతావరణం కలగజేస్తాడు. అది అర్థం చేసుకోండి. మీకు కావలసినవన్నీ ఇవ్వటంతో కూర్చోటానికి ఎందుకు? ఆయనకి ఏం పని మీకు కావలసినవన్నీ ఇవ్వటానికి? నువ్వే గురువు అవుతే ఈ పని చేయండి. ఆయనకి మన సర్టిఫికేట్ అక్కర్లే. కానీ ఆయనకి మనం కావాలి. ఎప్పుడు కావాలి? ఆ పంధాలో కనుక మీరు వెళ్తూ ఉంటే, ఓ 30 యువకుడు చనిపోయాడు. అతని భార్యకి శ్రీపాదవల్లభుల గురించి చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్తే ఏదైనా అవుతుంది, ఇంకా చనిపోయాక ఏం చేస్తారు, తీసుకెళ్ళి చూద్దాం ఏమవుతుందో. అక్కడికి వెళ్తే ఆయన కూడా నేనేం చేస్తానమ్మా, ఏం చేస్తానమ్మా, ఇది ఇది రకరకాలుగా తప్పించుకోవడానికి ట్రై చేశాడు. వెళ్ళేది సరే అక్కడికి వెళ్ళి స్నానం చేసి రా అమ్మ నదికి అన్నాడు. స్నానం చేసి వచ్చే లోపల బతికిస్తాడు. బతికించినప్పుడు మనుషులు అడిగారు, ఎందుకు బతికించావని. నేనేం బతికించలేదు, కర్మని అడ్జస్ట్ చేశానంటాడు. ఈ తర్వాత జన్మలో ఆయన 70 బతకాలి, ఈ జన్మలో 30 బతకాలి. నా దగ్గరికి వచ్చి అడిగింది కనుక ఆ జన్మలో ఉన్నటువంటి వయసు ఈ ఖాతాలో రాశాను అంటే అక్కడ కూడా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఖాతాల్లో గురువులకి చేతొస్తాయి అడ్జస్ట్మెంట్స్. అంతేత ఏం చేశాడు, ఆ కర్మని ట్యాక్స్ని ఆ జన్మలో ఉన్నటువంటి 70 వయసు ఈ జన్మ శరీరానికి ఇచ్చి ఆ జన్మలో 30 మార్చాను నేను. అంతే చేస్తాడు గురువు. గురువు అన్నీ చేయగలడని మాత్రం అనుకో, సర్వసమర్థుడైనా ఒక్క కండిషన్లో అన్నీ చేయగలడు. ఒకే ఒక కండిషన్లో అన్నీ చేయగలడు, ఏ మార్పైనా చేయగలడు. పూర్ణ సమర్పణ అవుతే అన్యథా శరణం నాస్తి తమేవ శరణం నమ అని కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే ఈ మాట నోటి నుంచి అంటే
ఆయన్నే మోసం చేస్తాం సర్వజ్ఞుడిని. మనకి మన అడ్డంకులు కానీ అవరోధాలు కానీ తొలగిపోకుండా ఉండటానికి కారణం అదొక్కటే, నిజమైన భావనతో ఇంకా వద్దు మీ ఆలోచనలు పక్కన పెట్టండి. ఆ గురు సత్తా, ఆ గురువు ఎవరైనా కావచ్చు, ఏ రూపంలో ఉన్నవాడైనా కావచ్చు, ఏమి ప్రమాదం లేదు. అది ఎందుకంటే సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అయినటువంటి వాడు ఈ రూపంతోనే మీకు సహాయం చేయాలని లేదు. మీరు ఏ రూపంతో భావిస్తే ఆ రూపంతోనే రాగలడు. కానీ భావన మాత్రము మోసం చేయకండి గురువుని. నువ్వు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదు అని నిజంగా హృదయంతో మీరు కనుక మార్పు చేసుకోగలిగితే, ఒక కండిషన్ మీరు చేసుకోండి చాలు, అది ముందు నేర్చుకోవాలి ఆధ్యాత్మిక సాధనలు. నువ్వు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లే, ఓ మీరాబాయి మీరాబాయి ఎందుకయింది, నువ్వు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదండి. ఓ త్యాగరాజు త్యాగరాజు ఎందుకయ్యాడు, నువ్వు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదండి. ఓ సత్తుబాయి సత్తుబాయి ఎందుకయింది, నువ్వు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదండి. కొన్ని వీళ్ళందరూ చాలా సంస్కారవంతులు అనుకుంటే, ఓ బట్టలు ఇచ్చుకేవాడు కృష్ణాను చూపిన శ్రీపాద శ్రీవల్ల గురు, అక్కడికి వెళ్ళి స్నానం చేస్తూ ఉండేవాడు. ఈయన కాషాయ బట్టలు అవి కట్టుకుని వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే అతను ఈయనవడో కూడా తెలియదు ఆ చాకలవాడికి, దండం పెడుతూ ఉండేవాడు. మనస్ఫూర్తిగా దండం పెట్టి, నాకు దండం పెట్టడం ఎలాగో కూడా తెలియదు, నేను దండం పెడుతున్నాను మీకు అనుకునేవాడు అంతే. ఈయన అతని వైపు చూసేవాడు, విడిపోయేవాడు, ఆయన దండం పెడుతూ ఉండేవాడు. అంతకంటే పెద్ద పరిచయం ఏం లేదు వాడు. శ్లోకాలు రావు, మంత్రాలు రావు, తంత్రాలు రావు, వాళ్ళ మ్యాగజైన్ చదవలేదు, భగవద్గీతలు చదవలేదు ఆ చాకలాడు, దండం పెట్టుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఏమైంది, ఇతను బట్టలు ఇప్పుతూ ఉంటే కృష్ణానది మీద ఓ నవాబు జల్సా చేసుకుంటూ వెళ్ళాడు. మనసులో కోరిక వచ్చింది, నేను కూడా రాజు అయితే అలా ఫ్లీటింగ్, నేను రాజు అవుతాను అని కూడా అతనికి నమ్మకం లేదు. ఏం నమ్మకం ఉంటుంది, కానీ అనిపిస్తూ ఉంటుంది కదా, అలా మనసులో అనిపించింది. ఆ రోజు ఆయన స్నానానికి వస్తున్నప్పుడు దండం పెడితే దగ్గరికి పిలిచేశారు. ఏ రాజు కావాలనుందా, అవును స్వామి అనుకున్నాను. ఇప్పుడవుతావు, ఇప్పుడే అయిపోతావు, ఇంకో జన్మలో అవుతావు. గురువు యొక్క సర్వసమర్థత మీరు ఏ విధంగానూ గాభరాపడకండి, ఆయన కావాలి అనుకుంటే ఈ క్షణంలోనే చేయగలరు. అనేక ఉదాహరణలు ఉన్నాయి అలా చేసినటువంటి. 60 ఏళ్ళు వచ్చాయి స్వామి, ఇప్పుడు రాజు ఏం చేస్తాను, నెక్స్ట్ బర్త్లోనే రాజు అవుతానన్నాడు. సరే అయితే నెక్స్ట్ బర్త్లోనే రాజు కావన్నాడు. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఈ సంఘటనను అర్థం చేసుకోండి. మనకి వస్తూ ఉంటే రకరకాల కోరికలు, మరి మన కోరికలందరికీ ఓ శ్రీపాద శ్రీవల్ల కూడా వచ్చి ఏం నాయన నీకు కోరిక ఉందా తీర్చేయమంటావని అడగలేదుగా, అడగటలేదుగా. కారణం ఉంది, అడగకపోతానికి. ఆ చాకలవాడు ఈ జన్మలో నేను ఏం రాజునవుతాను, 60 ఏళ్ళు దాటి ఏం సుఖపడతాను, నేను నెక్స్ట్ బర్త్లో రాజుని చెయ్యండి అని అడిగితే తధాస్తు అన్నాడు. అన్నాక ఆ చాకలాడు వెళ్ళిపోలేదు. కానీ ఒక షర్త్, స్వామి నీ రాజ్యం నేను, నువ్వు ఇచ్చినటువంటి రాజ్యం, నువ్వు ఇచ్చినటువంటి వరం నేను ఒక కండిషన్ మీదే తీసుకుంటాను. ఏంటా కండిషన్? నెక్స్ట్ బర్త్లో కూడా నువ్వు నాకు గైడెన్స్ ఇవ్వాలి, మార్గదర్శకుడుగా ఉండాలి. సర్వజ్ఞుడైనటువంటి గురువుకి మన మనస్సులోని బాధలు తెలుస్తాయి. కోరికలు తీర్చుకోవటానికే నువ్వు ఆయన్ని శరణం అంటున్నావా, లేకపోతే నిజంగా నీకు ఆయన మీద అంత ప్రేమ ఉందా అది తెలుసు కనుకే అతన్ని దగ్గరికి ఇచ్చాడు. ఆ టెస్ట్కి అతను నిలబడ్డాడు. లేకపోతే రాజ్యం వద్దన్నాడు, నాకు రాజ్యం వద్దు, కోరిక ఉంది నిజమే నాకు, కానీ నీకంటే ఆ కోరిక ఎక్కువ కాదు. సరే, నెక్స్ట్ బర్త్లో ఒక యవన రాజుగా, ఓ ముస్లిం రాజుగా జన్మిస్తాడు. 40 ఏళ్ళు అన్ని భోగాలు అనుభవించాక తొడ మీద కురుకులు వేసుకుంది. ఇది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన భారతీయ సాంప్రదాయంలో మీ దగ్గరికి గురువు ఎలా వస్తాడో చెప్తుంది ఇక్కడ. ఆ యవన రాజుకి, ఆ ముస్లిం రాజుకి తొడ మీద కురుకులు వేసుకుంది. ఎన్ని మందులు వాడినా తగ్గదు ఆ కురుకు. ఇప్పుడు ఎవరో చెప్తారు, అక్కడ ఉన్నారా గురువు గారు, ఆ దగ్గరికి వెళ్ళి తగ్గించుకోవాలి, వెళ్తాడు అక్కడికి. వెళ్తే అంటాడు, ఏమయ్యా చాకలే నాళ్ళకు గుర్తొచ్చానా నేను, ఈ కురుపు పోతుంది, మళ్ళా గురువు లభిస్తాడు, ఆ సంస్కారాలు మళ్ళా లేస్తాయని కూడా మళ్ళా సాధన మొదలవుతుంది, మనకి వచ్చేటటువంటి బాధలు కూడా ఇలాంటివి అనేవి గుర్తుంచుకోండి. లేకపోతే గురువు దగ్గరికి వెళ్ళా మనం ఎంత చెప్పినా ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు ఉన్నాయి, బాధలు ఉన్న వాళ్ళందరూ గురువు దగ్గరికే వెళ్ళిపోతే అసలు హాస్పిటల్స్ అవసరం లేదుగా. లేదు, ఆ బాధ ద్వారా మీరు గురువు దగ్గరికి వెళ్తారు, వెళ్ళాక బాధను మర్చిపోతారు. బాధ తగ్గుతుందా తగ్గదా అది వేరే విషయం. సర్వసమర్థుడి దగ్గరికి వెళ్ళాక తగ్గకపోవటం అనేదే ఉండదు, అసలు ప్రసక్తి లేదు, అది తగ్గలేదు. ఎందుకు? గురువు కంటే బాధ మీకు ముఖ్యమైంది కనుక తగ్గలేదు. అర్థం చేసుకోండి, ఆ గురు సాంప్రదాయం అర్థం కాక ఇలా కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక శక్తివంతుడి దగ్గరికి వెళ్ళి కథ చదివేవాళ్ళు నేను చిన్నప్పుడు. చీకటి దేవుడి సుప్రీంకోర్టులో కేసు వేసిందిట, సూర్యుడు చాలా అన్యాయం చేసేస్తున్నాడు, నన్ను నేను ఎక్కడుంటే అక్కడ పడి వెంట తిరుగుతున్నాడు, అసలు నన్ను ఎక్కడా నుంచో లేవటం లేదు, నన్ను చాలా అన్యాయం ఇది, నేను ఏదో స్టెప్స్ తీసుకోవాలి ఇలాంటి అన్యాయం అరికట్టడానికి. సరే రైట్ అన్నాడు, కేసు యాక్సెప్ట్ చేశాడు, వారంట్ ఇచ్చాట, సూర్యుడు ఎక్కడున్నా సరే కోర్టులో హాజరుపరచండి, చీకటి కోర్టులో ఉంది, సూర్యుడిని హాజరుపరచమన్నట్టు. సూర్యుడు వస్తే చీకటి ఉండడు, అట్లా చీకటి ఉంటే సూర్యుడు ఉండడు, ఎలా హాజరుపరుస్తాడు? ఇంతవరకు జరగలేదండి, కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, ఈ సమస్య తేలేదు. అలాగే గురువు దగ్గరికి మీరు వస్తే మీకు సమస్యలు ఉండవు, సమస్యలు ఉన్నాయంటే గురువు రాలేదు. ఈ భావన అర్థం చేసుకుంటే ఈ సకల సమర్థ సద్గురువాణి విశ్వవిద్యాలయం యొక్క నాంది ప్రస్తావన ఇది. ఈ భావన అర్థం చేసుకోండి, మీకు సమస్యలు ఉండి రావచ్చు ఇక్కడికి, సమస్యల వల్లే వస్తాం మనం గురువుల దగ్గరికి, నో ప్రాబ్లం, లేకపోతే అసలు రావు మనం ఆయన దగ్గరికి. వచ్చాక సమస్యలు ఉన్నాయి అంటే మీరు గురువు దగ్గరికి రాలేదు, సమస్యని పట్టుకుని వేళ్లాడుతున్నాం మనం. సమస్యని వదిలితే కదా, సమస్యని మేము వదలటానికి రెడీగా ఉన్నాం, మీరు గురువుని పట్టుకుంటే ఆటోమేటిక్గా సమస్యలు పోతాయి, గ్యారంటీగా పోతాయి. ఇన్ని కోట్ల 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 యుగాల నుంచి ఆ గురువుల చరిత్ర మీరు చూస్తూనే ఉండండి, ప్రతి చోట ఆ సమస్య నివారణ అవుతూనే ఉంది. కానీ మా సమస్య పోవటం మీదే, మీ తప్పు తెలుసుకోండి, మీరు సమర్పణ చేయలేదు. సమర్పణ చేయకుండా జరగదు. కింద మెట్టును వదలను, నేను పై మెట్టుకి ఎక్కాలి అని మీరు ఎంత కొట్టితే ఎవడేం చేయగలరు? మీరు వదిలేయండి కింద మెట్టుని, ఆ మెట్టు నుంచి కాలు తీసి పై మెట్టు మీద పెడితే కదా మీరు పైకి ఎక్కేది. ఆహా, నేను ఇక్కడే ఉండాలి, ఈ శరీరంలోనే ఉండాలి, ఈ ఊళ్ళోనే ఉండాలి, ఈ బైక్ దగ్గరే కూర్చోవాలి, ఈ బట్టలే కట్టుకోవాలి, అలా సంభవం? హౌ కెన్ యూ గ్రో? అది మనం చేస్తున్నటువంటి తప్పు. అంచేత ఈ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర ఆ శ్లోకం ఎంత భావగర్భితమైనటువంటి శ్లోకము. మనం ఎంత క్యాజువల్గా ఉచ్చారణ చేస్తామో దాన్ని చూసుకోండి. అసలు మీరు అర్థం చేసుకోగలిగితే అసలు అయిపోయింది, అసలు ఇంకే క్లాస్ అర్థంలే. అసలు యూ హ్యావ్ రియలైజ్ మీకు ఏం చెయ్యాలో అర్థమైపోయింది కదా, ఇంకా చెయ్యాలి. ఇది చేయటం అలవాటు చేసుకోవడానికి టైం పడుతున్నది వేరే విషయం, కానీ ఏం చెయ్యాలో మీకు అర్థమైంది కదా. కానీ ఈ సమర్పణ మనం ఎలా చేయాలి, ఈ సంస్కారాలను మనం ఎలా వదలగొట్టుకోవాలి, దానికి మొదటి నెల సిలబస్గా మీకు 16 మంత్రాలు ఇచ్చాను నేను, అవి మళ్ళీ ఇప్పుడు చేయిస్తాను నేను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆ మంత్రాలను. ఈ మంత్రాలు ఎందుకు మీకు నేర్పిస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మిమ్మల్ని వదిలేసుకుని, మీ బాధల్ని వదిలేసుకుని, మీ అల్పజ్ఞత్వాన్ని వదిలేసుకుని సర్వజ్ఞత్వాన్ని పొందటానికి, సర్వవ్యాపకత్వాన్ని పొందటానికి, సర్వసమర్థత పొందటానికి 16 చాలు. కానీ 16 మంత్రాలతో పాటు ప్రకృతిలో ఉండేటటువంటి 24 శక్తుల్ని మీరు కలుపుకోవాలి. ఇది 2 మంత్రాలను మీకు చెప్పాను, 1 గాయత్రి మంత్రము, 2 షోడశి మంత్రము. వీటి ద్వారా మీరు గురువు అనుగ్రహానికి పాత్రులవుతారు కనుక దీనికి అనుగ్రహ మాలా మంత్రము అని పేరు పెట్టుకున్నాం మనం. పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, మీరు పేరులో ఏం లేదు అక్కడ. కానీ గురువు అనుగ్రహానికి మీరు పాత్రలు అవ్వటానికి ఇది తెలియాలి. మీకు ఏం తెలియాలి? ఇందాక నేను చెప్పాను కదా, మన అల్పజ్ఞత్వం వదులుకోవాలి. మన అల్పజ్ఞత్వానికి కారణం ఏంటి? ఈ శరీరం. ఈ శరీరం ఎలా ఏర్పడింది? 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, 5 తన్మాత్రలు ఉన్నాయి. వీటన్నిటినీ యాక్టివేట్ చేయడానికి 5 ప్రాణాలు ఉన్నాయి. ఈ 5 ప్రాణాలు, 5 తన్మాత్రలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 4 5లు 20. వీటిని మోటివేట్ చేసేటటువంటి 4 అంతఃకరణాలు, మనో బుద్ధి చిత్త అహంకారాలు. ఇవి మనకి కట్టిపడేస్తున్నాయి. ఈ ఉన్నాయి 24. ఇది వీరు వేరు, నేను వేరు. నేను ఈ శరీరాన్ని మాత్రమే, ఈ శరీరంలోనే ఉన్నాయి ఇవి. మనోబుద్ధి చిత్త అహంకారాలు, 5 ప్రాణాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 తన్మాత్రలు ఈ శరీరంలోనే ఉన్నాయి. ఈ 24 మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అది గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాలు. ఇదే అర్థం చేసుకోండి. మీరు ఏ విధంగా గురువు అనుగ్రహానికి పాత్రలు కాలేకపోతున్నారో మీకు అర్థం అవ్వాలి. గాయత్రి మంత్రం అందుకు చాలా ముఖ్యం. ఇంకొక జన్మ ఇచ్చేటటువంటి మంత్రము అని ఎందుకు అంటాము అంటే, మీరుగా భావించబడుతున్నటువంటి 24 కూడా గురువుకి మీరు సమర్పించగలిగేటటువంటి టెక్నిక్ నేర్పుతుండేది. మనం ఏం చేస్తాం? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకాన్ని అర్ధరహితంగా ఎలాగ 1 సంవత్సరాలు బట్టి చదువుకుంటూ వచ్చాము, గాయత్రి మంత్రాన్ని కూడా అలాగే చదువుకుంటూ వస్తున్నాం. గాయత్రి మంత్రం అంటే ఏంటి? ఓం భూర్భోస్వ తత్సవరణి ప్రభుదేవి శ్రీమై దీయోజన ప్రచోదయాత్. ఈ 24 మీ శరీరంలో ఉన్నటువంటి శక్తులకి గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి లింక్ మనకి తెలియకపోతే ఏం కాదు, దాన్ని నేర్చుకుందాము. కానీ అది మాత్రమే తెలుసుకుంటే లాభం లేదు. ఈ శరీరంలో చేతనత్వం ఒకటి ఉంది, చిత్ కళ ఒకటి ఉంది, దానికి 16 కళలు ఉంటాయి. ఆ 16 కళలు గురువు యొక్క కళలుగా మార్చుకుంటే, అందుకే ఈ 16 కళలని దత్తుని యొక్క, గురువు యొక్క, దత్తావతారుని యొక్క 16 అవతారాలు అంటాము. మళ్ళీ దత్తావతారము అంటే దయచేసి 3 తలకాయలు 6 చేతులు ఉన్నటువంటి వ్యక్తిగా భావించకండి. ఎవడా దత్తుడు? సర్వజ్ఞుడు. ఎవరు ఆయన? సర్వవ్యాపకుడు. ఎవరు ఆయన? సర్వసమర్థుడైనటువంటి గురువు. ఆ గురువుకి మనం ఇచ్చుకున్నటువంటి పేరు అది దత్త. చేత ఆ గురువు యొక్క మనస్సుతో, ఆ గురువు యొక్క చిత్కళలతో, ఆ గురువు యొక్క 16 కళలతో నా యొక్క 16 కళలను కూడా కలుపుతాను అనేది షోడశి విద్య. అందుకే శ్రీకృష్ణుని షోడశ కళా ప్రపూర్ణులైనటువంటి ఆ అవతారాన్ని జగద్గురువు అని కూడా అంటాం. మిగతా అవతారాలకు ఆ పేరు లేదు. జగద్గురువు అనేటటువంటి పేరు ఆ ఒక శ్రీకృష్ణుడికి ఉంది. ఆ శ్రీకృష్ణుడు సర్వవ్యాపి, ఆ శ్రీకృష్ణుడు సర్వసమర్థుడు, ఆ శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు. ఏ శ్రీకృష్ణుడు? ద్వాపర యుగంలో చనిపోయినటువంటి ఆ శరీరము కాదు, ఆ శరీరంలో ఉన్నటువంటి కళలు 16 కళలు. అవి ఈనాడు ఉన్నా ఆనాడు ఉన్నాయి. ఈ 16 కళలని శ్రీయంత్రం ద్వారా కూడా మనము పూజిస్తూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. కానీ ఏం చేస్తున్నాం ఈనాడు మనం? శ్రీయంత్రం మీద ఎంత కుంకుమ వేసేస్తాం, తన అయిపోయి నడుచుకుంటాం. ఏమవుతుంది? ఏమవుతుంది? ప్రతి వాళ్ళ ఇంట్లోనూ శ్రీయంత్రాలు ఉన్నాయి. ఏం పలుకుతుంది యంత్రం? మోటార్ కారు కొనేసి తీసుకొచ్చి పెట్టేశాం, దానికి ఇంత పూజలు వేస్తూ ఉన్నాయి, అక్షింతలు వేస్తూ ఉన్నాయి. ఎలా మీకు యంత్రం ఉంది మీ దగ్గర, అక్షింతలు వేస్తే కదుగుతుంది ఆ యంత్రం? ఉపయోగించి ఉంటే కదుగుతుంది. ఉపయోగించుకోవటానికి ఉపయోగించుకునేటటువంటి విధానం తెలియాలి మనకి. ఆ విధానం ఎవరు నేర్పుతాడు? తెలుసున్నవాడు నేర్పుతాడు కనుక, గురువు నేర్పుతాడు కనుక. మనలో ఉన్నటువంటి 24 జడాత్మకమైనటువంటి ప్రాకృతిక శక్తులు, మనస్సులో ఉన్నటువంటి 16 శక్తులు, ఈ రెండింటినీ అనుసంధానం చేసి, అనుసంధానం ఎలా చేస్తాం మనం? ఏంటి మన దగ్గర ఉన్నటువంటి విధానం కలుపుకోవటానికి? చెప్పడం అయితే చెప్పేశాం,
జడ పదార్థం ఉంది, ఈ శరీరం ఉంది,
ఈ శరీరంలో చేతనత్వం ఉంది, అది వేరుగా ఉంటుంది. ఈ రెండింటినీ మనం ఏం చేయాలి? ఇప్పుడు
యోగం చేయాలి, కలపాలి.
ఎలా కలుపుతాం?
ఒకే ఒక అక్షరం చెప్పారు మన ఋషులు. అసలు ఇంకో విధానం లేదు మన దగ్గర. ఎవడు ఎప్పుడు ఈ జడ ప్రకృతిని మనలో ఉన్నటువంటి దైవీ చేతనత్వాన్ని కలిపినా ఆ ఒక్క అక్షరాన్ని ఉపయోగించుకునే కలుపుతాడు. తస్య వాచక ప్రణవ ఓం అనే అక్షరంతోనే కలపడం జరుగుతున్నది.
ఇంకో అక్షరం లేదా అక్షరాన్ని మార్చే విధానం కూడా లేదు. మన ఇష్టం వచ్చినట్టు అక్షరాన్ని మార్చుకోవడానికి ప్రకృతిని మనం ఎలా మారుస్తాం? ఉప్పుకి పేరు మార్చేయచ్చు కానీ దాని లక్షణాన్ని మారవు. ఇవాళ నుంచి మనం అందరం ఒక బిల్ పాస్ చేసేసి రోడ్ల పేర్లు ఎలా అయితే మార్చేస్తూ ఉంటాం అది మనం చేసి ఊళ్ళ పేర్లు మార్చేస్తూ ఉంటాం. మార్చుకోండి, ఏమవుతుంది? ఉప్పుని ఇవాళ నుంచి మీరందరూ కూడా ఏమని పిలుస్తారు? పంచదార అని పిలవండి. పిలవండి, దానికి ఉంది పంచదార అని పిలుస్తున్నాం కనుక కాఫీలో వేసుకుంటే ఇవాళ నుంచి నా పేరు పంచదార కనుక తీయగా అయిపోతాను అని అందు. ఒకవేళ అయిపోతే దాన్ని ఉప్పాను కానీ పంచదార అని తేడా అర్థమవుతుంది కదా. ఇచ్చట ఓం అనేటటువంటి మాటను మనం ఉపయోగించుకున్నా ఆ అనుసంధానం మనం చేయలేకపోతే వెళ్ళదు. భారతీయ జాతిని చూస్తూ ఉంటే అక్కడ బాధిస్తుంది, ఎంత అద్భుతమైనటువంటి విధానాలు ఉన్నాయో కానీ ఉపయోగించుకోమా. ఎలా ఉపయోగించుకోవాలి దీన్ని? ఓ ఇందాక గాయత్రి మంత్రం అంటే ఏంటో చెప్పాను కదా. ఇంటి గాయత్రి మంత్రం అంటే మనమే. మనమే అంటే ఎవరు? ఈ ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలకి మధ్యన లింక్ పెట్టేటటువంటి తన్మాత్రలు. ఈ మూడైదులు 15 ఉపయోగించుకునేటటువంటి పంచప్రాణాలు 20. ఈ పంచప్రాణాలు ఎలా వస్తున్నాయి? మనో బుద్ధి చిత్త అహంకారాలు. ఇది ఇది లేనిదెవరు? ప్రతి స్త్రీకి ఉన్నాయి, ప్రతి పురుషుడికి ఉన్నాయి, చిన్నపిల్లలకి ఉన్నాయి, పెద్దవాళ్ళకి ఉన్నాయి. డిగ్రీ డిఫరెన్స్ ఉండొచ్చు, కొందరికి చెవులు చాలా బాగా పనిచేస్తూ ఉండొచ్చు, కొందరికి చెవులు వినిపించకపోవచ్చు, అది వేరే విషయం. ఈ 24 ఉన్న ప్రతి ఒక్కడు కూడా గాయత్రి మంత్ర స్వరూపుడే. కానీ ఈ గాయత్రి మంత్ర స్వరూపానికి ముందు కూడా మనం మాట పాడుతూ ఉంటాం. ఏ మంత్రం చేసినా ఓం పెట్టకుండా మంత్రము భారతీయ సాంప్రదాయంలో వేద ధర్మంలో నిషిద్ధం. ఓంకార ఉచ్చారణ చేయకుండా మీరు ఏదైనా మంత్రాన్ని ఉపయోగిస్తే అది తాంత్రిక సాంప్రదాయానికి వెళ్తుంది తప్ప, తంత్రానికి వెళ్తుంది తప్ప, వేద ధర్మానికి విరుద్ధం అని చెప్తారు పెద్దలు. ఇంచేత ఓంకారం కూడా మీరే కనుక. ఏంటి ఓంకారం కూడా మీరే? మనం ఉన్నాం ఇక్కడ మెలకుగా ఉన్నాం, మనం ఉన్నాం కలలు కంటూ ఉంటాం, మనం ఉన్నాం గాఢ నిద్రలో ఉంటాం. ప్రతి ఒక్కడికి ఈ మూడు స్థితులు ఉన్నాయి, 3 states ఆఫ్ కాన్షియస్నెస్. జాగ్రత్త అవస్థ ఉంది మనకి, స్వప్నావస్థ ఉంది మనకి, సుషుప్తావస్థ ఉంది మనకి. ఈ మూడు అవస్థలను ఉపయోగించుకోండి, అది యోగం అంటే. అది మనం మర్చిపోయి ఓం అంటూ ఉంటాం. అసలు ఓం అన్నామా, ఎన్నిసార్లు అన్నామా కూడా గుర్తుండదు. జాగ్రత్త అవస్థలోనే మనకి స్మృతి లేకపోతే ఇంకా స్వప్నావస్థ యొక్క స్మృతి, సుషుప్తావస్థ యొక్క స్మృతి ఎలా వస్తుంది? కానీ మీ సిలబస్ అదే. యోగ విద్యని మీరు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇంజనీరింగ్ డిగ్రీ, దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఎంఈ, ఎంటెక్, 2 అక్షరాలే చెప్తాము. కానీ ఆ 2 అక్షరాలలో 8 సంవత్సరాల సిలబస్ ఉంది, 8 సంవత్సరాల సిలబస్ ఆ 2 అక్షరాల్లో ఉంది. అలాగే ఓం అనేటటువంటి 3 అక్షరాలు, ఆ ఊ మా అనేటటువంటి ఆ 3 అక్షరాలలో మానవ జాతి యొక్క సమస్త ఆధ్యాత్మిక సిలబస్ ఉంది అక్కడ. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. ఇది మన లక్ష్యం. ఓం అని మీరు ఎప్పుడు అన్నా కూడా ఇది మీరు చేస్తున్నారా? మీ జాగ్రత్తావస్థను మీరు మార్చుకోగలుగుతున్నారా? మీ స్వప్నావస్థను మీరు మార్చుకోగలుగుతున్నారా? మీ సుషుప్తావస్థను మీరు మార్చుకోగలుగుతున్నారా? ఇది మనం గుర్తుంచుకుని ఓం. కానీ నా యొక్క స్థూల శరీరంతో ఉండేటటువంటి జాగ్రత్త అవస్థ ఉంది,
మీకు ఉంది మీకు ఉంది మీకు ఉంది, అలా 800 కోట్ల మంది మానవజాతి ఉంది. మానవజాతి మాత్రమే లేదు, గ్రహాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా విరాట స్థూల జగత్తు. ఈ విరాట స్థూల జగత్తుతో మనకి సంబంధం కావాలి. పుట్టినే అంటే సరిపోదు, నేను మెలకువగా ఉన్నాను సరిపోదు. మీ యొక్క మెలకువ ఏ యొక్క మెలకువతో కలిసి ఉండాలి? మీ యొక్క మెలకువతో కలిసి ఉండాలి, తన యొక్క మెలకువతో కలిసి ఉండాలి, ఆ చెట్టు యొక్క మెలకువతో కలిసి ఉండాలి. సరిపోదు, దాంతో కూడా గ్రహాలతో కలవాలి, విరాట్ ప్రపంచంతో కలవాలి. దాన్ని హిరణ్య గర్భుడు విరాట్ స్థూలం ఉందాం మనం దీనికి వ్యాపకత్వం చెందాలి. అంచేత మీ యొక్క జాగ్రత్త అవస్థ విరాట్ జాగ్రత్త అవస్థ. విరాట్ జాగ్రత్త అవస్థ అంటే అర్థం ఏమి కదా మీకు? ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చుని ఉంటారు, సూర్యుల్లో ఏం జరుగుతుందో తెలియాలి, అంగారక గ్రహంలో ఏం జరుగుతుందో తెలియాలి, ఆ విశాల అంతరిక్షంలో సుదూర నక్షత్రాలలో ఏం జరుగుతుందో తెలియాలి. అది మన సిలబస్. ఆధ్యాత్మిక విద్య ఎందుకంత గొప్పది అంటే, ఇక్కడ పిండాండ బ్రహ్మాండ సమన్వయం చెప్పాం కదా, లక్ష్యం అది. మీరు ఒక్కళ్ళే కాదు, మీ ద్వారా విరాట్తో సంబంధం ఉండాలి. అది ఎలా సంభవం మాస్టర్? చిన్న టీవీ, జీటీవీ వస్తుంది, అందులోనే ఈటీవీ వస్తుంది, జెమిని టీవీ వస్తుంది, రావటం లేదు అందులో. ఏం కావాలి? స్విచ్ నొక్కోవటం నేర్చుకోవాలంటే, నొక్కకపోతే జెమిని టీవీ జెమిని టీవీ జెమిని టీవీ 150 సార్లు అనుష్ఠానం చేశాను మాస్టారు, ఏమి పలకరు అక్కడ. కానీ టీవీ దగ్గర మీరు స్విచ్ నొక్కితే మీరు అనుష్ఠానాలు ఏం చేసుకోక్కర్లేదు, ఆ లింక్ ఏర్పడుతుంది. దేనికి లింక్ ఏర్పడింది? చిన్న టీవీ సెట్ అనే పిండాండంతో విశాల అంతరిక్షంలో ఉన్నటువంటి ప్రచారాలు ప్రసారాలతో బ్రహ్మాండ సమన్వయం ఎలా లోటే జరిగిందో, ఈ శరీరంతోనే ఈ జాగ్రత్త అవస్థలోనే మనము భారతీయ ఋషి సాంప్రదాయం ఏం చెప్తుంది అంటే, ఈ విశాల జాగ్రత్త అంతరిక్షంతో సంబంధం పెట్టుకోవచ్చు. ఈ సంబంధం పెట్టుకునేటటువంటి టెక్నిక్ మనం మర్చిపోకుండా ఉండటానికి ఓం తర్వాత భూ అంటాం. అంటే ఏంటి? జాగ్రత్త అవస్థలో విశాలత్వం, భువహ స్వప్న అవస్థలో విశాలత్వం, స్వహ సుషుప్త అవస్థలో విశాలత్వం. ఓం భూభువస్వ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీయోన ప్రచోదయా. ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని అంత గొప్ప మంత్రం ఎందుకంటామో మీకు అర్థమైంటుంది. ఇంతకంటే మీకు ఏం నేర్చుకోగలరు మీరు ఈ ప్రపంచంలో? ఏది వదిలేమని ఈ మంత్రంలో? అంతేత గాయత్రిని మించిన ఇంకో మంత్రం లేదు. గాయత్రి బదులు ఇంకోటి చేస్తాం మాస్టారు, సిలబస్ మారిపోతుంది. అందుకంటే మనం చేసేది ఏముంది? ఎంఎస్సీ చదవకుండా ఎంఏ చదువుతాను మాస్టారు, మీరు కెమిస్ట్రీ చెప్పండి అంటే ఎలాగా సిలబస్ మారిపోతుంది ఎంఏ అంటే? అంచేత మీరు ఇది ఉపయోగించుకోవాల్సిందే. మీకు విశాలత్వం రావాలి అంటే, విజత్వం రావాలి అంటే, మన శరీరము ద్వారా బ్రహ్మాండంతో సంబంధం పెట్టుకోవాలి అంటే ఇది తప్ప వేరే మార్గం లేదు. ఓం భూభువస్వ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీయో యోన ప్రచోదయా. మన శరీరంలో ఉన్నటువంటి ఆ 24 శక్తులను ఏం కోరుకుంటున్నాం మనం? నా యొక్క స్థూలము విశాల స్థూలము, నా యొక్క సూక్ష్మము విశాల సూక్ష్మము, నా యొక్క నిద్ర విశాలమైనటువంటి నిద్ర మధ్య సమన్వయము. కానీ సమన్వయం చేయటానికి టీవీ ఆన్ అవడానికి ప్లగ్ పాయింట్ కావాలి, పిన్ చేసుకోవాలి. మీరు త్రీవే ప్లగ్ ఉంటుంది కదా, 3 పిన్లు పెట్టుకుంటే ఆ కరెంట్ అందులోంచి గ్రహించటం మొదలెడితే పిండాండ బ్రహ్మాండ సమన్వయం కుదురుతుంది. కనుక ఇక్కడ కూడా 3 పుష్పాయింట్స్ పెడతాం, రీమ్ శ్రీమ్ క్లీన్. ఇవి పెట్టకుండా కరెంటు రావాలి. మేము ప్లగ్ పెట్టాం మాస్టారు, టీవీ కొన్నాం తెలుసా, మీ టీవీ బ్లాక్ అండ్ వైటే, మాది వీడియోకాన్ బజూకా కొత్తది కంప్యూటరైజ్డ్. ఏం ఐజుడు మీరు ఆ రీమ్ శ్రీమ్ క్లీన్ ప్లగ్ పెట్టకపోతే కలపదండి. అంచేత దాన్ని కూడా కలుపుకుని మంత్రం ఎలాగ తయారైంది మంది? ఓం భూభువస్వ హ్రీం శ్రీం క్లీం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. లబ్ధి పెట్టాం, కరెంటు ఫ్లో అవుతుంది, బాగానే ఉంది. సర్క్యూట్ కంప్లీట్ కాలేదు. సర్క్యూట్ కంప్లీట్ అవ్వడానికి ఈ మూడు వైర్లు మళ్ళా బయటకు వెళ్ళాలి. సర్క్యూట్ కంప్లీట్ అవ్వాలి కదా. అంతేత ప్రచోదయ కన్నా ఏం చెప్తాం, మళ్ళా రీ రీ క్లీన్. ఓ ఇది మంత్రం. ఓం భూర్భువస్వ హ్రీ శ్రీం క్లీం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయా హ్రీం శ్రీం క్లీం. ఓం. కానీ దీనివల్ల ఎంతవరకు వచ్చింది, టీవీ సెట్ ఆన్ అయింది కనుక ట్రాన్స్మిషన్ లేకపోతే ఏం లాభం? ఆ ట్రాన్స్మిషన్ ఎక్కడి నుంచి వస్తుంది? గురువు దగ్గర నుంచి వస్తుంది.